Recording in progress.
మనం ఈరోజు మూడో స్కంధం 9వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతున్నాము. వెళ్ళే ముందర కొద్దిగా రివైజ్ చేద్దాము. సో మూడో స్కంధం 7వ అధ్యాయంలో విదురుడు మైత్రేయుణ్ణి ఇంకా అనేక ప్రశ్నలు అడిగాడు. ముఖ్యంగా సర్గ విసర్గ సంబంధమైనటువంటి ప్రశ్నలు అడిగాడు. తర్వాత ఆయన విభూతులు ఏంటి, మన్వంతరాలు, గ్రహాల స్థితులు, స్థితిగతులు, గుణావతారాలు, వర్ణాశ్రమ, యోగ, యజ్ఞ, జ్ఞాన, సాంఖ్య, పురుషార్థాలు, దానాలు, అంతిమ సంస్కారాలు, వీటన్నిటి గురించి ఇంకా అనేక అనేకమన్నీ కూడా వివరించండి అని చెప్పేసి చెప్పాడు అన్నమాట. సో ఈ ప్రశ్న అడగడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, మన జ్ఞానం సంపాదించడం కాదనమాట, అది ముఖ్య ఉద్దేశం కాదు. హరిలీలల గురించి తెలుసుకోవడానికి, హరిలీలలు అంటే భగవంతుడు ఎంత అద్భుతంగా ఇవన్నీ వీటన్నిటిని అమర్చాడు, ఆయన శక్తులతో వీటన్నిటిని ఎట్లా సృష్టించడం కానీ పోషించడం కానీ తర్వాత ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడు భగవంతుడు అంటే హరి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవడానికే తప్ప, సో నా మేధస్సు ఎంత పెరిగింది, నేను ఎంత అర్థం చేసుకోగలుగుతున్నాను అని దాని మీద ఫోకస్ చేయకుండా హరి లీలల మీద, అదే ఉద్దేశం ఏంటంటే హరి యొక్క గొప్పతనం గురించి తెలుసుకోవడానికి. అదే అది విదురుడు అడిగినటువంటి ప్రశ్నల యొక్క ఉద్దేశం అది అనమాట. వాటికి ఇప్పుడు విదురుడు అంటున్నాడు, మీ సమాధానాలు నాకు భౌతిక కష్టాల నుండి రక్షణ ఇస్తాయి. ఇప్పుడు ఏవైతే సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నాడో ఇస్తాడో మైత్రేయుడు విదురుడికి. సో అతను అనుకుంటున్నాడు, నా భౌతిక కష్టాల నుంచి నువ్వు ఇవ్వబోయే సమాధానాలు నాకు రక్షణగా ఉంటాయి అని. సో దానికి మైత్రేయుడు సమాధానం చెప్పడం ప్రారంభించాడు అనమాట. సో ఇది 8వ అధ్యాయంలోకి ఎంటర్ అయ్యాము. సో విధంగా మైత్రేయుడు విదురుణ్ణి మెచ్చుకుంటున్నాడు, నీ సాంగత్యం వల్ల నేను భగవంతుడి లీలలో ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా ఉన్నాయి. సో దుఃఖంలో ఉన్న ప్రజలకు నిజమైన ఆనందం కొరకు భాగవతాన్ని వివరిస్తాను అన్నాడు. ఎందుకంటే మూడో స్కంధం 5వ అధ్యాయం 2వ శ్లోకంలో అక్కడ విదురుడు అడిగాడు ప్రశ్న, ఏంది ప్రజలందరూ కూడా సుఖం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు కానీ సుఖం కంటే కూడా వాళ్ళకి ఎక్కువ దుఃఖాలే వస్తున్నాయి, వాళ్ళకి దయచేసి నువ్వే ఏదో ఒక మార్గనిర్దేశం చేయన్నప్పుడు దానికి ఇక్కడ సమాధానం ఇస్తున్నాడు అనమాట మన మైత్రేయుడు. ఏమని, ఎస్ వాళ్ళు నిజంగా వాళ్ళు సోహం ఋణం క్షుల్ల సుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య ప్రవర్తయే భాగవతం పురాణం యత సాక్షాత్ భగవాన్ ఋషభ్యః. సో నిజంగా వాళ్ళు ఈ దుఃఖాల నుంచి వాళ్ళు సుఖం పొందాలి అనుకుంటే, మహద్గతానాం నుంచి విరమాయ వాళ్ళకు కొంచెం విరామం దొరకాలంటే ప్రవర్తయే భాగవతం పురాణం. సో దానికోసంగా భాగవతం ఇవ్వబడింది కష్టాల నుంచి బయటపడేయడానికి. సో ఎవరిచ్చారు, యదా సాక్షాత్ భగవాన్ ఋషభ్య, భగవాన్ ఋషభ్య అంటే వ్యాసుడు, వ్యాసుడు. సో ఆయన ఇచ్చాడు అనమాట. ఎవరికో దేనికోసం ఇచ్చాడు భాగవతం, కష్టాల నుంచి బయటపడేయడానికి, అన్ని రకాల కష్టాల నుంచి, అది శారీరకము, ఆధ్యాత్మికము, మానసికము ఏదైనా కానివ్వండి. భాగవతం చదివిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు దుఃఖం నుంచి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఆనందాన్ని వాళ్ళు పొందుతారు. అందుకే నేను ఇప్పుడు దుఃఖంలో ఉన్న ప్రజలకు నిజమైన ఆనందం కొరకు భాగవతాన్ని వివరిస్తాను అని చెప్పి చెప్పాడు అనమాట. ఆ భాగవతము సో ఆయనకి ఒక పరంపరలో దొరికింది. ఆయనకి సంకర్షణ, సనత్కుమార, సాంఖ్యాయానముని, పరశర, బృహస్పతి నుంచి మైత్రేయుడికి వచ్చింది. సో సో ఫస్ట్ ఆయన సర్గం ఆల్రెడీ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇంకా విసర్గం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో సర్గం అంటే అదే ప్రధాన మహతత్వ, తర్వాత అహంకార, ఆయన నుంచి వచ్చిన అవన్నీ కూడా ఒక విధంగా భగవంతుడు స్వయంగా ఆయనే డైరెక్ట్గా ఉండి చేసిన అనుకుంటుంది, అందుకే దాన్ని సర్గ అన్నారు. ఇప్పుడు విసర్గ అంటే బ్రహ్మ చేయిపోయేటివి, సెకండరీ క్రియేషన్, ద్వితీయ సృష్టి అంటారు, అది ప్రథమ సృష్టి, ఇది ద్వితీయ సృష్టి. మరి ద్వితీయ సృష్టిని గురించి తెలుసుకోవాలంటే అసలు బ్రహ్మ ఏం చూసేట్టు తెలుసుకోవాలి కదా. కాబట్టి సో లాస్ట్ 8వ అధ్యాయంలో మొత్తం కూడా బ్రహ్మ ఏ విధంగా ఆయన నాభిలోంచి వచ్చాడు, ఆ పద్మం మీద కూర్చో ఉన్నాడు, దాని దిక్కులో చూశాడు, ఎక్కడ ఎవరు కనబడలేదు, అంతా చీకటిగా ఉంది, మళ్ళీ లోపలికి వెళ్ళాడు, కాండం లోపలికి వెళ్ళాడు, చూసాడు, అక్కడ కూడా ఆయన కనబడలేదు. తర్వాత ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు, చేయడం తర్వాత ఆయన హృదయం అంతా పవిత్రమయ్యి భగవంతుణ్ణి హృదయంలో దర్శించుకోగలిగాడు, ఆ తర్వాత గర్భక్షయ విష్ణువుని చూడగలిగాడు అనమాట. సో చూడగలిగాడు. సో చూసిన తర్వాత ఆయన యొక్క అందాన్ని, భగవంతుడి యొక్క అద్భుతమైనటువంటి అందాన్ని వివిధ రకాలుగా పొగుడుతున్నాడు అనమాట. అంటే నిజంగా ఆయన కనిపిస్తా ఉండు, బ్రహ్మకి దర్శనం చేసుకోగలుగుతున్నాడు. అంటే ఏది కల్పితాలు కాదనమాట, ఇవన్నీ కూడా ఆయన స్వయంగా ఆయనకి దర్శనం ఇచ్చినటువంటి ఆ గర్భదక్షాయ విష్ణువు యొక్క రూపాన్ని వర్ణిస్తున్నాడు అనమాట. ఇట్లా పగడపు కొండ, సంధ్యా ఆకాశం, బంగారు శిఖరం, ఈ విధంగా చేస్తూ భక్తుడి సాధన ప్రయాస కష్టాలు భగవంతుడి యొక్క చిరుమంద హాసంతో అన్ని హరించుకుని, భగవంతుడు ఇప్పుడు మనం ఎంతో కష్టపడ్డాము, మన యజమాని కొద్దిగా మన మన యొక్క సేవ పట్ల కొద్దిగా ఆయన నవ్వాడు అనుకోండి, ఆ సేవకుడికి ఎనలేనటువంటి ఆనందం వస్తుంది అనమాట. అతను ఇప్పుడు దాకా పడిన కష్టం అంతా కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా నవ్వినప్పుడు మనం ఇప్పుడు దాకా ఆయన కోసం చేసినటువంటి సాధన, సేవ, తపస్సు అన్ని కూడా పడిన కష్టం అంతా పక్కకి వెళ్ళి ఏదో తెలియనటువంటి ఆనందాన్ని చూస్తారనమాట. అదే ముఖే ముఖేన లోకాతి హరస్మితేన పరిస్ఫుట్ కుండల మండితేన సోనాయితేన అధర బింబ భాష ప్రత్యార్హయంతం సునసేన శుభ్రవ. సో ఆ విధంగా భగవంతుడి యొక్క వర్ణన చేస్తున్నాడు. ఆయన ఏ వస్త్రాలు వేసుకున్నాడు, నడుముకి ఏమి ఏం పెట్టుకున్నాడు, ఆ ఛాతి మీద శ్రీవత్స అనేటువంటి ఆ ముద్ర కలిగినటువంటి ఆ హారం ఉండింది. ఆ తర్వాత భగవంతుని బంగారపు గంధపు వృక్షంతో పోల్చబడ్డం అది మనం చూసాము 29వ శ్లోకంలో. సో ఒక మహాపర్వతం కింద వర్ణించడం చూసాము. సో ఈ విధంగా బ్రహ్మ తన దర్శనం ఏవైతే చేసుకున్నాడో, గర్భదక్ష విష్ణు యొక్క దర్శనం చేసుకున్నాడో, ఆ దర్శనాన్ని ఆయన వివిధ రకాలుగా వర్ణిస్తూ వచ్చాడు అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది, ఆ దివ్య ఆకార రూపం చూసి హరి అని ఆయనకి అర్థమైంది. ఆయన 5 అంశాలు చూడగలిగాడు, బ్రహ్మ, పద్మము, తనను తాను చూసుకోగలిగాడు, గర్భోదక నీరు, పొడిగాలి మరియు ఆకాశం. సో ఇవన్నీ కూడా ఆయన చూడగలిగాడు. సో ఆ విధంగా మనం 8వ అధ్యాయం కొంచెం రివిజన్ చేసుకున్నాము. ఇప్పుడు బ్రహ్మ వచ్చేసాడు బయటికి. ఇప్పుడు బ్రహ్మ 9వ అధ్యాయంలో సృష్టించే శక్తి కోసం బ్రహ్మ ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆ ద్వితీయ శ్రేణి సృష్టి చేయాలన్నా కూడా ఆయనకి శక్తి కావాలి, ఆ సృష్టించే శక్తి కావాలి. ఆ శక్తి కావాలంటే మళ్ళీ భగవంతునే ప్రార్థన చేయాలి, అక్కడ గర్భదక్షాయ విష్ణునే ఆయన ప్రార్థన అన్నమాట. అందుకని బ్రహ్మ ప్రార్థనలు ఇవి, ఎందుకంటే సృష్టించే శక్తి కోసం బ్రహ్మ ప్రార్థనలు. సో ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత నీ అనుగ్రహం వలనే నేను నిన్ను తెలుసుకోగలిగాను. నిన్ను తెలుసుకోలేకపోవడం దురదృష్టం. ఎవరు ఏది నీకు సాటి లేరు లేదా లేదు. గుణాల ప్రభావం కారణంగానే అపవిత్ర వస్తువులు కూడా నీకంటే ఉత్తమంగా కనిపిస్తాయి. సో మనం ఇప్పుడు మనం చుట్టుపక్కల అన్ని చూస్తా ఉన్నాము, ఎన్నో అందమైనటువంటి పూలు, చెట్లు, ఇంకెన్నో ఆకాశంలో మేఘాలు లేదా సీనిక్ బ్యూటీ చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమనిపిస్తుంది, అబ్బా వీటికి కృష్ణుడు కూడా మర్చిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళి వాటి మీద మనం మనసు పారేసుకుంటున్నాం. అది ఎట్లయినా సరే నేను అనుభవించాలి, నేను పొందాలని అనుభవించాలని మనం అనుకుంటున్నాం. చూడండి ఈ ఈ స్టేట్మెంట్, గుణాల ప్రభావం కారణంగానే అపవిత్ర వస్తువులు కూడా నీకంటే ఉత్తమంగా కనిపిస్తున్నాయి. అంటే భగవంతుడి కంటే ఉత్తమంగా కనిపిస్తున్నాయి అంటే మనలో గుణాల ప్రభావం వల్లనే భగవంతుడి కంటే అది ఉత్తమంగా కనిపిస్తున్నాయి, భగవంతుడి కంటే అందంగా కనిపిస్తున్నాయి. మన మన చూపుని భగవంతుడి వైపు పోనీయకుండా ఆ వస్తువులు లేదా అక్కడ ఉండేటువంటి పరిసరాలు మనల్ని లాగుతున్నాయి అంటే మన గుణ ప్రభావాల వల్లనే, అని ముఖ్యంగా తమో రజో గుణాల వల్ల ముఖ్యంగా మనం భగవంతుడి కంటే ఇవన్నీ అందంగా ఉన్నాయి కాబట్టి నాకు భగవంతుడు నాకు నాకు అవసరం లేదు, నాకు ఇవి కావాలి, ఏ కాడికి నేను ఇది పొందాలి అనేటువంటి భావన వెళ్తున్నాం. కానీ ఇక్కడ బ్రహ్మే ఉన్నాడు, ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత నీ అనుగ్రహం వల్ల నాకు నేను నేను తెలుసుకోగలిగాను, నేను తెలుసుకోలేకపోవడం మా జన్మ వచ్చింది, తెలుసుకోలేకపోవడం దురదృష్టం. సో నీకు యాక్చువల్లీ నీకు ఇక్కడ ఏది ఎవరు ఏది నీకు సాటి లేరు, రాదు కూడా, కానీ గుణాల ప్రభావం వల్ల అపవిత్ర వస్తువులు కానీ అశాశ్వత వస్తువులు కూడా నీకంటే ఉత్తమంగా నాకు కనిపిస్తాయి అన్నమాట వాళ్ళకి. నీ ఈ రూపమే అన్ని అవతారాలకు మూలం తెలుస్తా ఉంది. నీ రూపానికి బ్రహ్మనికి భేదం లేదు, కానీ నీ వ్యక్తిగత రూపం అంటే నాకు ఇష్టం. బ్రహ్మనన్నా నువ్వే, పరమాత్మన్నా నువ్వే, భగవాన్ అన్నా నువ్వే. బ్రహ్మన్ నువ్వే, పరమాత్మ నువ్వే, భగవాన్ అయినప్పుడు, కానీ నాకు బ్రహ్మన్ను పరమాత్మ మీద నాకు ఎక్కువ, నేను అంత వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. నీ భగవాన్ నీ యొక్క వ్యక్తిగత రూపం ఏదైతుందో అదే నాకు ఇష్టం అని బ్రహ్మ ఇక్కడ ఆయన చూడంగానే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎందుకంటే ఆ రూపం అనేది అది ఎంతో మంగళకరమైనది. ఆ రూపాన్ని దర్శించుకునే వాళ్ళు, ఆ రూపాన్ని గురించి తలుచుకునే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది. సో ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నాడు బ్రహ్మ. తర్వాత ఇంకేం చెప్తున్నాడు, ఏ తు త్వదీయ చరణాంబుజ కోశ గంధం జిగ్రంథి కర్ణ వివరై శృతి వాత నీతం భక్త్యా గ్రహీత చరణ పరయా చ తేషాం నా పైసి నాద హృదయాం బృహత్ స్వపుంసాం. ఏ భక్తుడైతే నీ వేద శబ్ద గాలి తీసుకొచ్చే నీ పాద పద్మముల సుగంధమును కర్ణరంధ్రాల ద్వారా పీల్చుతారో వారి హృదయాన్ని ఎప్పటికీ విడనాడవు. ఏ భక్తుడైతే వేద శబ్ద గాలి తీసుకొచ్చేటువంటి నీ పాద పద్మముల సుగంధం కర్ణరంధ్రాల ద్వారా పీల్చుతారో, అంటే వేదాలను ఎవరైతే వింటారో వారి హృదయాన్ని ఎప్పుడు నువ్వు విడనాడవంట కదా నువ్వు అసలు. అంటే శాస్త్రాల ద్వారా నేను పొందేటువంటి జ్ఞానంతో నేను భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకోగలను. ఎప్పుడు నేను భగవంతుని సంపూర్ణంగా నేను అర్థం చేసుకోగలనో ఆటోమేటిక్గా నేను ఆయనకి సేవ చేసే క్రమంలో ఆయన తృప్తిపడి ఆయన నా హృదయాన్ని ఎప్పుడు కూడా ఆయన విడనాడు. సో వేద శబ్ద గాలి తీసుకొచ్చేటువంటి, గాలి ఏం తీసుకొస్తుంది, సుగంధం తీసుకొస్తుంది. ఎక్కడి నుంచి సుగంధం? ఆయన పాద పద్మాల నుంచి సుగంధం వస్తుంది. వేద గాలి ఆ సుగంధాన్ని తీసుకొని వస్తుంది, కానీ ఎక్కడ ఎంటర్ అవుతున్నాయి? ముక్కులో నుంచి ఎంటర్ అవడం లేదు, చెవుల్లో నుంచి ఎంటర్ అవుతున్నాయి అవి. సో చెవులో అంటే ఎంటర్ అవడం అంటే ఏంటి? శ్రవణం. భగవంతుడి గురించి ఎవరైతే శ్రవణం చేస్తారో వాళ్ళ హృదయాన్ని ఎప్పుడు భగవంతుడు విడనాడడం అనమాట. ఓకేనా? అరే ఎంత అద్భుతంగా ఈ శ్లోకం ఉందో చూడండి. సుగంధం దేని ద్వారా పిలుస్తున్నారంట? కర్ణరంధ్రాల ద్వారా పిలుస్తున్నారంట. ఆ సుగంధం ఎక్కడి నుంచి వచ్చింది? వేద శబ్ద గాలి నుంచి వస్తుందా ఆ సుగంధం? ఎంటర్ అయింది, ఇక్కడ ఎంటర్ అయింది. ఇక్కడ ఎంటర్ అవడంతో ఏం జరుగుతా ఉంది? హృదయంలో అలాంటి ఏ భక్తుడైతే ఈ వింటాడో, అంటే హరికథని వింటాడో, ఆ ఆ భక్తుడి యొక్క హృదయాన్ని మాత్రం ఎప్పటికీ విడనాడు. అయితే బ్రహ్మ ఇక్కడ ఇంత గొప్ప సౌందర్యం, ఇంత గొప్ప వర్ణన, ఇంత గొప్ప గుణాలు, ఆయన లక్షణాలు అద్భుతంగా బ్రహ్మకు కనిపిస్తూ ఉన్నాయి, ఆ దేవదేవుడి యొక్క అనేక అంశాలు. కానీ బద్ధజుడి యొక్క సంకట స్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో అని బ్రహ్మ చెప్తున్నాడు అనమాట ఇక్కడ. అహం మమేతి అనే భావంలో ఉన్నటువంటి వారు నీ ఆశ్రయం తీసుకోనందున వారు ఎప్పటికీ బాధలు పడుతూనే ఉంటారు. అహం మమేతి, నేను నాది అనే భావంలో ఉన్నటువంటి వారు ఎవరైతే దీంట్లో పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉంటారో నీ ఆశ్రయం వాళ్ళు ఎప్పుడు తీసుకోరు. ఎందుకంటే అహం మమేతి అంటే ఏంటి, వాళ్ళు కంప్లీట్ గా ఇంటి మీద ఆధారపడిపోతారు, ఆస్తుల మీద ఆధారపడిపోతారు, వ్యక్తుల మీద ఆధారపడిపోతారు. నేను నాది అనేటువంటి భావంలో ఉండేవాళ్ళు ఆశ్రయం, ఎవరి ఆశ్రయం తీసుకుంటున్నారు ఇక్కడ? అశాశ్వతమైనటువంటి వస్తువులు, వ్యక్తుల మీద ఆశ్రయం తీసుకుంటున్నారు. సో కృష్ణుడి ఆశ్రయం తీసుకోకుండా వీటి మీద ఆశ్రయం తీసుకున్న వాడి పరిస్థితి ఏంటి? ఎప్పటికీ బాధలు పడుతూనే ఉంటారు. ఎందుకంటే వారు అపరాధాల కారణంగా బుద్ధి మందగించి వ్యతిరేక భావంతో ఇంద్రతృప్తి అనేటువంటి అమంగళ కార్యంలో నిమగ్నమవును. ఇంద్రియ తృప్తి అనేటువంటి అమంగళ కార్యం నిమగ్నమవడం వల్ల సో వాళ్ళు అపరాధాల కారణంగా వాళ్ళ బుద్ధి మందగించి వ్యతిరేక భావంతో ఉంటారు. భగవంతుడు అంటే వ్యతిరేక భావంతో ఉంటారు, అంటే భగవంతుని వాళ్ళు ఆశ్రయం తీసుకోకపోవడం వల్ల ఈ సంకట స్థితిలో పడుతున్నాడు జీవుడు. దీని కారణంగా జీవుడు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాల వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాడు. బ్రహ్మ తన హృదయం క్లీన్ చేసుకున్నాడు తపస్సుతో, క్లీన్ చేసుకున్నాడు. ఇప్పుడు యథార్థ దర్శనం దొరికింది భగవంతుడిది. ఆ వర్ణన భగవంతుడి యొక్క రూపము సౌందర్యంతో ఆయన ఉబ్బి తబ్బిబ్బైపోయి ఆనందానికి లోనవుతున్నాడు. కానీ బద్ధజీవుడేమో ఇంకా హృదయం క్లీన్ కాకపోవడం వల్ల, అంటే భగవంతుడిని సరైన భావంలో ఆయనకి ఆయన ఆదేశాలు పాటించకపోవడం వల్ల, నేను నాది అనే భావంలో ఉండడం వల్ల అతను ఎప్పుడు ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక క్లేశాలను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. మాయ కారణంగా జీవుడు శరీరం ఉన్నది కేవలం అనుభవించడానికి అనే భావంలో ఉండడం వలన భౌతిక క్లేశాల నుండి బయటపడలేదు. సో జీవుడు అనుకున్న శరీరం ఉన్నదే కేవలం అనుభవించడానికే అనే భావంలో ఉండడం వలన వాస్తవానికి శరీరంలో ఉన్న ఏ వ్యక్తి, శరీరంతో పాటు ఉన్న ఏ వ్యక్తి అసలు ఆనందం పొందడానికి అవకాశమే లేదు. శరీరంలో ఉండే వ్యక్తి శరీరం వల్ల చాలా కష్టాలు ఎదుర్కొంటాడు అతను. కానీ ఈ బద్ధజీవుడు ఏమనుకుంటాడు, ఆ మాయ కారణంగా. సో ఈరోజు ఉదయం మనం ప్రసాద మంత్రాలు చెప్పుకుంటూ కూడా మనం డిస్కస్ చేసాం, శరీర అవిద్యాజాల్ జడేంద్రియ తాహే కాల్ జీవే ఫలే విషయ సాగరే తారా మధ్య జుహావతి లోభోమోయ సుదూర్మతి తాకే జత కఠిన సంసారే. ఆ ప్రసాద మంత్రాలని సేవించే ప్రసాదాన్ని మనం సేవించే మంత్రాల్ని మనం చూసుకుని చెప్పుకొని అనుభవించడం, జీవుడు ఉన్న శరీరంతో ఉన్న ఇంద్రియాలతో అనుభవించాలని చాలా కష్టపడతాడు, కానీ ప్రమాదంలో పడతానే ఉంటాడు అడుగుడుగున. అందుకే మనం ఒక 5 జంతువుల గురించి కూడా మనం చెప్పుకున్నాం, ఏ విధంగా ప్రమాదాల్లోకి వెళ్తున్నాడు. ఆ జంతువులు ప్రమాదంలో పడి చచ్చిపోతున్నాయని. సో ఎవరైతే ఈ శరీరం నాకు ఇచ్చింది అనుభవించడానికి అనే భావంలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ కూడా భౌతిక క్లేశాల నుంచి వాళ్ళు బయటికి రాలేరు వాళ్ళు. సో బద్ధజీవుడి యొక్క సంకట స్థితి అన్నమాట ఇదంతా. అతని పరిస్థితి అలా ఉంటే ఇంకా వివిధ రకాలైనటువంటి భక్తులు ఉన్నారన్నమాట ఇక్కడ, అంటే ఆ భక్తులు తర్వాత. సో వివిధ భక్తులతో భగవుడి యొక్క ప్రతిస్పందన ఎట్లా ఉంది, అంటే ఆయన ఎట్లా ప్రతిస్పందిస్తాడో అలాంటి వాళ్ళకి. ఉదాహరణకి ఆ భక్తులైతే బాధ కలిగించే పనుల్లోని ఇంద్రియాలను నిమగ్నం చేస్తారు, నిద్రలేమితనంతో బాధపడతారు, భవిష్యత్తు వ్యూహాలు పనిచేయవు, నీ కథా శ్రవణ విముఖత చూపితే జ్ఞానులు కూడా సంసారం నుండి విముక్తి చెందలేరు. సో ఆ భక్తులు వాళ్ళు ఏం చేస్తుంటారు రెగ్యులర్ గా, వాళ్ళు బాధ కలిగించే పనుల్లోనే ఇంద్రియాలను నిమగ్నం చేస్తారు. వాళ్ళు మాంసం తీసుకోకూడదు కానీ అదే తీసుకుంటాం అన్నమాట. అది బాధ కలిగించేటువంటి పనులు అవన్నీ, ఇంకొకరిని మోసం చేయడం బాధ కలిగించే పని, వేరే వాళ్ళకి దక్కాల్సింది ఎట్టి పరిస్థితులు మనం లాక్కోవడం, వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ భౌతిక రేపు ఫ్యూచర్ లో ఇవే పాపాల కింద తయారయ్యి మన బాధలు కలిగిస్తుంది. లేదా ఉన్నంత వరకు ఎవరితో సరిగ్గా సంబంధాలు లేకపోవడం వల్ల ఏదో ఒక మానసికంగా మనం కష్టపడుతుంటాం, నిద్రలేమితనం, నిద్ర రాకుండా ఉంటుంది, భవిష్యత్తు వ్యూహాలు వేసుకుంటారు కానీ అన్ని పనిచేయవు. సో కథా శ్రవణానికి ఎవరైతే విముఖత చూపిస్తారో, అంటే నాకు ఈ కథ నేను విన్ను, ఈ శ్రవణం ఏమి అంత అవసరమా, ఇవన్నీ ఆయన ఇవన్నీ కథలే కదా, ఇవన్నీ దీనివల్ల ఎవడికి ప్రయోజనం, దీనివల్ల మనకు ఒక పైసా వస్తుందా అనేటువంటి భావనలు ఎవరైతే ఉన్నారో, అటువంటి భావనలో ఒకవేళ ఉంటే జ్ఞానులు సైతము సంసారం నుండి వాళ్ళు విముక్తి చెందలేరు. అంటే కృష్ణ కథా శ్రవణం అనేది ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపించాలి, చూపిస్తేనే వాళ్ళు ఈ సంసారం నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు, లేకపోతే వాళ్ళు పొందలేరు అన్నమాట. సో ఏ భక్తులైతే నిన్ను కరణాల ద్వారా చూస్తారో వారి కమలం లాంటి హృదయంలో నువ్వు నివసిస్తావు. ఇంచుమించు లాస్ట్ శ్లోకం లాంటిదే, అంటే కరణాల ద్వారా ఎవరైతే చూస్తారో నిన్ను, అదేం నిత్యం. జనరల్ గా మనం కళ్ళతో కదా చూసేది, కరణాల ద్వారా చూడడం అంటే ఏంటి, శ్రవణం, ఫస్ట్ శ్రవణం చేసిన దానిలో నుంచి విషయాన్ని చూడడం అన్నమాట. చూద్దాం ఫస్ట్ ఈ శ్లోకం చూసి తర్వాత దాని వివరంలోకి వెళ్దాం. త్వం భక్తి యోగ్య పరభావిత హృత్ సరోజ ఆసే సుతేక్షిత పతో నను నాద పుంసాం యద్యద్ధియాత ఉరుగాయ విభావయంతి తద్వపు ప్రణయసే సదనుగ్రహాయ. ఏమన్నాడు, ఏ భక్తులైతే నిన్ను కరణాల ద్వారా చూస్తారో వారి కమలం లాంటి హృదయంలో నువ్వు నివసిస్తావు. సో కరణాల ద్వారా చూడడం ఏంది, జస్ట్ కళ్ళ ద్వారా చూడడం ఏంది, కరణాల ద్వారా చూడడం అంటే వినిన దాని ద్వారా చూడడం. సో ఉదాహరణకి సపోజ్ ఒక ఫారినర్స్ అసలు మన మందిరంలోకి ఎంటర్ అయ్యారు, ఏదో పెద్ద చూడడానికి పైన పైన బయట నుంచి చూస్తే ఏదో పెద్ద బిల్డింగ్ వెల్కమ్ టు ఆల్ అని రాసింది బోర్డు, ఎన్నప్పుడు ఏదో వెల్కమ్ టు ఆల్ అని చెప్పేసి పెద్ద బిల్డింగ్ ఉంది, అంతా బాగా రంగుల రంగులు ఏదేదో ఉన్నారు, మంచి బయట ఏదో రాధా సమ్ పెయింటింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఆవుల పెయింటింగ్స్ ఉన్నాయి ఏదేదో అనుకుని ఫారినర్స్ లోపలికి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత వెంటనే వాళ్ళు విగ్రహాలు చూశారనుకోండి, వాళ్ళకి అసలు విగ్రహాలు కనిపించవు, వాళ్ళకి విగ్రహాలుగా అవసరం లేదు, వాళ్ళు ధనం కూడా పెట్టుకోరు వాళ్ళు. పైగా అక్కడ రాధాకృష్ణులు ఉంటే కూడా ఏదో భలే బాగున్నాయి బొమ్మలు అని అనుకుంటారు వాళ్ళు, భలే భలే డ్రెస్ చేశారు ఈ బొమ్మలకి, పూలు భలే ఉన్నాయి ఈ బొమ్మలు, చాలా అందంగా ఉన్నాయి ఈ బొమ్మలు అనుకుంటారు. అదేంది అది, కానీ వాళ్ళ పక్కన వాళ్ళు మాత్రం వస్తున్నారు దండం పెట్టుకుంటున్నారు, ఆడ చూసి ఆ విగ్రహాలు చూసుకొని ఎంతో వినమ్రత భావంతో ఆడ ప్రణామాలు చేస్తున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి. కానీ వీళ్ళేమో బొమ్మలు అనుకుంటున్నారు, మిగతా వాళ్ళేమో కృతజ్ఞత భావంతో వాళ్ళ బాహువులకి మొరపెట్టుకొని ఏడ్చుకుంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఎక్కడొచ్చింది, తేడా ఎక్కడొచ్చిందంటే వాళ్ళు కర్ణాల ద్వారా చూడడంలే, ఎవరు ఆ ఫారినర్స్. సో కర్ణాల ద్వారా చూడలేకపోవడం అంటే అర్థం ఏంటి, అరే ఇవి ఈ రాధాకృష్ణులు దేవాది దేవుళ్ళు, వాళ్ళు మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు వాళ్ళ ఇది అది అని వినిన తర్వాత కానీ చూస్తే అప్పుడు ఆటోమేటిక్ గా వినమ్రత భావం వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే కర్ణాల ద్వారా చూడడం, కర్ణాల ద్వారా చూడడం. ఈ కర్ణాల ద్వారా కానీ చూడకపోతే మాత్రం అది ఒక రాయి ఉంది అక్కడ, రాయికి భలే అందంగా డిజైన్ చేశారే, ఇదేదో మన బట్టలంగట్లో ఉన్న బొమ్మల్లాగా ఉన్నాయి, చాలా షోగా పెడతారు కదా బట్టలంగట్లో, అబ్బాయి అయితే ఒక అబ్బాయి షేప్ లో ఉన్నటువంటి బొమ్మకి అద్భుతంగా వాళ్ళు ధోతి కుర్తానో లేకపోతే మంచి మంచి స్టైలిష్ గా రాజస్థానీ గెటప్ లేదా గుజరాతీ గెటప్ ఏదో పెడతారు, అట్లాగే అమ్మాయి బొమ్మకి ఏదో హారాల గిరాలను దిగేసి ఏదో పెట్టినప్పుడు కర్ణాల ద్వారా గాని విగ్రహాలు చూడకపోతే, అంటే శ్రవణం ద్వారా గాని విగ్రహం చూడకపోతే మనం షోకేజ్ లో బొమ్మల్లాగే అనుకుంటాం, మనకి లోపల ఏమాత్రం అసలు మనం అసలు గుర్తించలేము, మనం అసలు భగవంతుడే మనం గుర్తించలేము. కానీ ఎవరైతే కర్ణాల ద్వారా చూస్తారో వాళ్ళ హృదయంలో భగవంతుడు శాశ్వతంగా నివసిస్తాడు అన్నమాట. అంటే దీని అర్థం ఏంటంటే శ్రవణం లేకుండా దర్శనం జరగదు, శ్రవణం జరగకుండా జరిగేది దర్శనం, అది జస్ట్ నిష్ప్రయోజనమే. అది అంటే మనం నిష్ప్రయోజనాన్ని పూర్తిగా చెప్పలేము కానీ పూర్తి లాభాన్ని మనం పొందలేము, అది చాలా అది మనం గమనించుకోవాలన్నమాట ఇక్కడ. అంటే ఎట్లా ప్రతిస్పందిస్తాడు భగవంతుడు రకరకాల భక్తులు, దేవతారాధకులనైతే అసలు తృప్తి చెందడు, దేవతారాధకుల పట్ల. ఎందుకంటే వాళ్ళు భౌతిక లాభాల కోసం పూజ చేస్తున్నారు వాళ్ళు. అందువల్ల దేవతారాధకుల్ని అసలు వాళ్ళని వాళ్ళ పట్ల అసలు భగవంతుడు ఎప్పుడు తృప్తి పడరు. అసలు వాళ్ళు ఎన్ని యజ్ఞాలు చేసినా, యాగాలు చేసినా, తపస్సులు చేసినా కూడా భగవంతుడు తృప్తి పడడం అనమాట. అలాగే భక్తుల పట్ల అయితే బాగా తృప్తి పడతాడు అనమాట. ప్రతిస్పందన అలా ఉంటుంది భగవంతుడికి. ఎందుకంటే వాళ్ళు అందరి జీవుల పట్ల దయ చూపిస్తారు భక్తులైతే. వీలైతే వాళ్ళని కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళ పట్ల తృప్తిగా ఉంటాడు. అభక్తులకైతే అసలు అందుబాటులోనే ఉండడు ఆయన. అభక్తులకి అసలు అందుబాటులోనే ఉండడు అసలు. అంటే అసలు వాళ్ళకి అసలు కనిపించదు, అసలు దర్శనమే ఉండదు, అసలు అస్పృహే వాళ్ళకి కనిపించదు అనమాట. అందుకు వాళ్ళకి అసలు అందుబాటు ఉండడు అనమాట. కాబట్టి భగవంతుడి కోసం చేసే కార్యాలు, దానము, తపస్సు, సేవ ఎప్పటికీ వృధా కాదు. ఎందుకంటే భగవంతుడు ప్రతిస్పందిస్తాడు వాటికి ఖచ్చితంగా. కానీ అది ఒక భౌతిక లాభం కోసమో లేకపోతే ఇంకేదైనా ఆశించి కానీ చేస్తే మాత్రం భగవంతుడు తృప్తి పడతాడు అనమాట. ఆశించకుండా కానీ చేస్తే మాత్రం భగవంతుడు తృప్తి పడతాడు. ఆ విధంగా చేస్తూ ఇప్పుడు యాక్చువల్గా బ్రహ్మ ప్రణామాలు అర్పిస్తూ భగవంతుడిని కొంత ప్రసన్నం చేసుకోవడానికి ఆయన కొన్ని వర్ణనలు చేస్తాడు అనమాట. ఇక్కడ బ్రహ్మ బ్రహ్మన్ అనేది జ్ఞానుల యొక్క సాక్షాత్కారం అయితే, భగవాన్ అనేది భక్తుల సాక్షాత్కారం. సో నేను ఏదైతే నేను చూస్తున్నానో, నీ రూపాన్ని ఏదైతే నేను చూస్తున్నానో, అది భక్తులకి సాక్షాత్కారం అది. ఎందుకంటే వాళ్ళు రూపం కోసం వాళ్ళు బలి తప్పిస్తారు. కానీ జ్ఞానులు అయితే అసలు భగవాన్ పట్ల, భగవాన్ అనేటువంటి ఆ స్థితి పట్ల వాళ్ళు ఎక్కడ ఎప్పుడు కూడా అంతా ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సాక్షాత్కారం అంతా కూడా బ్రహ్మన్ కోసం. ఎవరైతే భగవన్ నామం అప్రయత్నంగా మరణ సమయంలో జపిస్తారో పాపాల నుండి బయటపడి భగవంతుని చేరుకుంటారో, భగవన్ నామాన్ని అప్రయత్నంగా మరణ సమయంలో ఎవరైతే జపిస్తారో ఖచ్చితంగా వాళ్ళు భగవంతుణ్ణి చేరుకుంటారు. అప్రయత్నంగా అంటే వాళ్ళు ఏం ప్రయత్నించరు, ఇప్పుడు నేను జపం చేయాలి, నేను జపాన్ని గుర్తుపెట్టుకోవాలి, అప్రయత్నంగా అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే, వాళ్ళు అసలు ప్లాన్ చేయకుండానే వాళ్ళకి భగవన్ నామం ఎవరికైతే వచ్చేస్తా ఉంటుందో మనసులో, వాళ్ళన్ని పాపాల నుంచి బయటపడినట్లే వాళ్ళు ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు అనమాట. అంటే మరణ సమయంలో అప్రయత్నంగా మనం భగవన్ నామం చేయాలంటే మనం ఎంత ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అప్రయత్నంగా మనకి ఆ రోజు, అంటే ప్రయత్నం లేకుండా అప్రయత్నంగా, అంటే అసలు ఏ ప్రయత్నం చేయదు. అది నేను ఇప్పుడు మరణ సమయం వస్తుంది కదా, నేను కృష్ణ గుర్తు పెట్టుకోవాలా, నేను ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చెప్పుకోవాలా, కాదు, ఆటోమేటిక్ గా వచ్చేయడం అనమాట. నువ్వు భువన ద్రుమాయకు చెట్టుకు నువ్వు మూలము, దానిలో ఉన్న మూడు కొమ్మలు నేను, నువ్వు, శివుడు, మరిన్ని కొమ్మలు అవుతాయి. సో ఈ మొత్తం సృష్టికి నువ్వు మూలమైతే ఆ చెట్టు లాంటి చెట్టుగా మనం తీసుకుంటే దానికి ఉన్న మూడు ముఖ్యమైన మూడు కొమ్మలు వచ్చినాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. వాళ్ళ నుంచి ఇంక మొత్తం అనేక కొమ్మలు తయారవుతాయి. ఇప్పుడు ఆ విధంగా ఈ హోల్ సృష్టి అంతా కూడా ఆ విధంగానే వీళ్ళ ముగ్గురు నుంచి ఆధారపడి ఏర్పడినాయి అని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు బ్రహ్మ. నేను సమస్త గ్రహాలకు నాయకుడు అయినప్పటికీ, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన రెండు పరార్థాల కాలం ఉన్నప్పటికీ నేను నీ కాల అంశానికి భయపడతాను. చూడండి బ్రహ్మ ఏమంటాడు ఇక్కడ, సమస్త గ్రహాలకు నేను నాయకుడు అయినప్పటికీ కూడా, ఎన్నో సంవత్సరాలు నేను తపస్సు చేసినా కూడా, రెండు పరార్థాల కాలం ఉన్నప్పటికీ, రెండు పరార్థాలు అంటే ఒక 50 సంవత్సరాల, బ్రహ్మ యొక్క 50 సంవత్సరాలని ఒక పరార్థం అంటారు. సో బ్రహ్మ 100 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి రెండు పరార్థాలు కాబట్టి, అంత కాలం ఉన్నప్పటికీ కూడా నేను నీ కాల అంశాన్ని నేను భయపడతాను అంటాడు బ్రహ్మ. అంటే అంత శక్తిగల బ్రహ్మ కూడా భగవంతుడి యొక్క కాలానికి భయపడతాడు. అంటే బ్రహ్మతో పోలిస్తే మనం ఎంత అసలు, బ్రహ్మే భగవంతుడి యొక్క కాలం చూసి భయపడుతున్నాడు అంటే, మరి నా ఆయుష్ కూడా అయిపోతుందే, 100 సంవత్సరాలు బ్రహ్మ భయపడుతున్నాడు, నా ఆయుష్ అయిపోతుందేమో, ఈ లోపల నేను కూడా భగవంతుడిని సంపూర్ణంగా నేను కూడా తలుచుకోవాలి అని తను కూడా దుఃఖపడుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, అంత 2 పరార్ధకాలం ఉన్న బ్రహ్మకు కూడా భయం వేస్తా ఉంది, మనకు భయం వేయడం అసలు విచిత్రం అది అనమాట. మన అసలు ఎప్పుడు మన దీపం ఎప్పుడు ఆరిపోద్దో మనకే తెలియదు, అయినా కూడా మనకు ధీమా అనమాట. 2 సంవత్సరాల్లో నేను ఇంత కట్టేయాలా, నేను ఈ స్థాయిలో కట్టాలా, ఈ విధంగా నేను ఇంత సంపాదించాలి, నేను ఇంత నా వ్యాపారం ఇంత అభివృద్ధి చెందాలి, 100 ప్లాన్లు వేసుకుంటున్నాం మనం. కానీ బ్రహ్మ భయపడుతున్నాడు, కాలం కాలాన్ని చూసి భయపడుతున్నాడు. చూడండి, సో ఇంకా నువ్వు అనేక జాతులలో దివ్య అవతార రూపాలు ఎత్తి నీ ధర్మ సూత్రాలను పాటిస్తావు. అనేక రూపాలు, అనేక రకాలుగా భగవంతుడు ఈ భూమి మీదకి వచ్చి లేదా ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి అనేక అవతారాల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. నువ్వు అనంత శేషు మీద యోగ నిద్రలో ఉండగా నేను నీ నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించాను, కావున నిద్ర నుండి మేల్కొనుము అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు అనమాట, ప్రణామాలు చేస్తున్నాడు. దర్శనం చేసుకున్నాడు, అద్భుతంగా వర్ణించాడు. అరే ఈ బద్ధ జీవిత స్థితికి ఈ దర్శనం కనబడడం లేదే, వాళ్ళు నిరంతరం ఈ అపవాత పిత్తాలతో నిరంతరం శారీరకంగా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆయుధ క్లేశాలతో ఎప్పుడు నిరంతరంగా వాడు అనేక బాధలు వాళ్ళు అనుభవిస్తున్నాడే అని చెప్తూ, సో కృష్ణ ఇప్పుడు మళ్ళీ బ్రహ్మ గర్భక్షయ విష్ణువుని వర్ణిస్తూ, ఆయన ఇంక నిద్ర మేల్కొను, ఇంక ఆయన యోగ నిద్రలో ఉన్నాడు, ఆయన ఇప్పుడు ఆయన శక్తి కావాలి, ఏది విసర్గ చేయడానికి శక్తి కావాలి, ఇక్కడ చూసినా ఆయన యోగ నిద్రలో ఉన్నాడు, సో దయచేసి నువ్వు మేల్కొనైనా అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తాడు అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మంగళారతి లాగా మన రోజు భగవంతుడిని ఉదయాన్నే ఆయన నిద్ర లేపుతున్నాం మనం. ఎందుకు నిద్ర లేపుతున్నావు, మనం చేసే కార్యాల్లో వెనకాల ఉండే ఉద్దేశం అంతా బాగుండాలి, మేము చేసే కార్యాల్లో మంగళంగా ఉండాలి, అది అందరికీ లోక కళ్యాణంగా ఉండాలి. సో కాబట్టి నాయన నువ్వు నీ దర్శనం నీ అనుగ్రహం నా మీద కురవాలి, అదే నువ్వు దయచేసి నీ నీ చూపుని నా మీద పడేటట్టు చేయనాయన అనేటువంటి ప్రార్థన అన్నమాట బ్రహ్మ ఒక విధంగా ఇక్కడ అర్పించేదంతా కూడా. ఇంకా ప్రణామాలు అర్పిస్తూ భగవుడి యొక్క శక్తిని స్థాయిని గుర్తిస్తూ, కానీ తనకి నాకు భయం వేస్తుంది నీ కాలాన్ని చూసి అని చెప్తూ, నీకు నీకు బ్రహ్మన్ కంటే కూడా నీ భగవాన్ స్థితి అంటే నీ పర్సనల్ ఫామ్ అంటే నాకు చాలా నాకు చాలా ఇష్టము, అది మంగళకరమైందని చెప్తూ, దయచేసి నిద్ర నుంచి యోగ నిద్ర నుంచి లేనైనా నేను 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 చేయవలసినటువంటి కార్యం ఇంకా ఉంది, వాటి దయచేసి నువ్వు మేల్కో అని చెప్పి బ్రహ్మ ఇక్కడ ప్రార్థిస్తున్నాడు అనమాట. సో ఇవన్నీ విన్నటువంటి భగవంతుడు సారీ ఇక్కడ నువ్వు నిద్ర మేల్కోనైనా అని చెప్పిన తర్వాత కొన్ని విన్నపాలు చేస్తాడు బ్రహ్మదేవుడు భగవంతుడికి, అంటే నిద్రలు వేయమంటున్నాడు, నిద్ర లేయంగానే ఇక్కడ విన్నపాలు అంటే తన వైపు నుంచి తాను కొన్ని రిక్వెస్ట్లు చేస్తాడు అనమాట. సడైశ్వర్య పూర్ణుడైన నువ్వు నేను సృష్టించడానికి కావలసిన శక్తి నాలో నింపునైనా, నువ్వైతే షడైశ్వర్య పూర్ణుడివి, నువ్వు నేను సృష్టించడానికి నాకు కావలసిన శక్తిని నాలో నింపు, నువ్వు అందరి మేలు కోరేవాడివి కనుక ఒకవేళ నేను సృష్టించే క్రమంలో భౌతిక ఆసక్తిని నేను సృష్టికర్త అన్న భావన కలగకుండా నన్ను కాపాడండి. బ్రహ్మ చూడండి ఏం చేస్తున్నాడు ఇక్కడ, నువ్వు అందరి మేలు కోరేవాడివి కదా, ఒకవేళ నేను ఈ సృష్టించే క్రమంలో నేను ఒకవేళ భౌతికం పట్ల ఆసక్తిగా అనిపించుకుంటే, ఒకవేళ అంటే ఆ మాయలు నేను కానీ పడితే, లేదా నేనే సృష్టికర్త అన్న భావన ఒకవేళ కానీ వస్తే, అది చాలా ప్రమాదకరమైనది, కాబట్టి అది కలగకుండా నన్ను కాపాడండి. చూడండి మనం చెప్పాను కదా అంతకుముందు, సముద్రం ఒడ్డున ఒక చిన్న ఇసుక దెబ్బ వేసుకొని ఆ ఇసుక దెబ్బలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే 2 క్షణాల్లో ఇది నేను కట్టుకున్న ఇల్లు అనే భావం వచ్చేస్తుంది. అని ఇక్కడ బ్రహ్మ ఏమన్నాడు, నేను ఇంత పెద్ద సృష్టిని సృష్టించబోతున్నాను, ఆ భౌతికమైనటువంటి అంశాలు వస్తువులు ఇచ్చింది నువ్వే, ప్లాన్ ఇచ్చింది నువ్వే, శక్తి ఇచ్చేది కూడా నువ్వే, నాకు తెలివి ఎట్లా ఇచ్చేది కూడా నువ్వే, ఇవన్నీ నువ్వు ఇస్తున్నావని నాకు ఇప్పుడు నా బుద్ధికి తెలుస్తా ఉంది బాగా ప్రస్తుతానికి. కానీ ఒకవేళ నేను సృష్టించే క్రమంలో ఈ మాయలో పడిపోతానేమో, లేదా నేనే కడుతున్నానని ఫీలింగ్ వస్తుందేమో, దయచేసి ఆ భావన రాకుండా నన్ను కాపాడలేనని చెప్పేసి సాక్షాత్ బ్రహ్మ అడుగు వేడుకుంటున్నాడు. నేను వేదాల్లో ఇక ఎటువంటి వర్ణనలు ఆకర్షితుడిని కాకుండా నన్ను కాపాడు, వేదాల్లో ఇంకా చాలా వర్ణనలు ఉన్నాయి, ఆ లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు ఉన్నాయి, అక్కడ పోతే రంభ ఊర్వశి మేనకలు ఉంటారు, ఇక్కడ పోతే సోమరసం ఉంటుంది, ఇట్లా ఇవి చేసుకుంటే నీకు సిద్ధులు వస్తాయి, ఇట్లా అనేక ఆకర్షణ ఇచ్చేటువంటి వర్ణనలు చాలా ఉన్నాయన్నమాట. దయచేసి వాటి నుంచి నన్ను కాపాడు, వాటి వైపు నా మనసు పోని కూడా నువ్వు చూసుకొని అయినా. చూడండి, బ్రహ్మ 4 తెల్ల బ్రహ్మ ఒళ్ళంతా తెలివితేటలు, ఒళ్ళంతా బుద్ధితో నింపినటువంటి ఆ జీవుడు ఏమంటున్నాడు, నిన్ను కాపాడు స్వామి అంటున్నాడు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మనం ఎంత గౌరవంగా ఉండాలి, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. సో 20వ శ్లోకంలో, సో సౌఅదభ్ర కరుణో భగవాన్ వివృద్ధ ప్రేమ స్మితేన నయనాంబురుహం విజృంభన్ ఉత్థాయ విశ్వ విజయాయ చ నో విసాదం మాద్వ్యా గిరాపనయత పురుష పురాణ. భగవంతుడి చిరుమందహాసం కమల పత్రాల లాంటి కళ్ళు తెరవడమే వరం కురిపించినట్లు, ఇంత పెద్ద సృష్టిని ఎత్తేవాడు తన తీయని దిశానిర్దేశం నా బాధను తీర్చలేదా అంటే, భగవని యొక్క చిరుమందహాసం కమల పత్రాల లాంటి కళ్ళు తెరవడమే ఒక వరం కురిపించినటువంటి అంటే భగవంతుడి యొక్క చూపు మన మీద పడితే చాలు, మన చేసే పని కార్యం వల్ల భగవంతుడు కొంచెం చిరుమందహాసం ఆయన అది ఆ భావన సారీ చిరుమందహాసాన్ని వాడిని ప్రదర్శిస్తే చాలు, మన మీద ఎంత వరం హరే కృష్ణ. సో కొంచెం కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది, ఛార్జింగ్ కోసం. సో భగవంతుడి యొక్క చిరుమందహాసము లేదా ఆయన కళ్ళు కమలపత్ర లాంటి కళ్ళు తెరవడమే వరం కురిపించినట్లయితే, ఇంత పెద్ద సృష్టిని ఎత్తేవాడు తన తీయని దశానిర్దేశం నా బాధను తీర్చలేదా అంటే, ఇప్పుడు ఆయన దశానిర్దేశం ఇస్తే నాకు, నాయన నాతో ఇంక పాటుగా నాతో మాట్లాడి నాకు శక్తినిచ్చి నన్ను ఈ విధంగా నువ్వు విసర్జన నువ్వు చెయ్యి అని నాకు నన్ను ప్రోత్సహిస్తే నా బాధను తీర్చలేదా? ఎస్, నా బాధను తీర్చేయగలుగుతాను. ఆయన కేవలం చిరుమందహాసం కేవలం కన్నులతో చూస్తేనే నా మీద వరం కురిపించినట్లయితే, మరి ఆయన నిజంగా నాకు దిశానిర్దేశం ఇస్తే ఇలా ఉండు అలా ఉండు ఇలా చేసుకో అలా చేసుకో అంటే నా బాధను తీర్చలేదా? అది ఎస్, ఖచ్చితంగా తీర్చగలుగుతుంది. సో బ్రహ్మ ఒక విధంగా ఏమంటున్నాడు, దయచేసి నాకు దిశానిర్దేశం ఈయనైనా, ఆల్రెడీ నువ్వు నా మీద నాకు దయ కల్పించేసావు, నాకు వరం కురిపించేసావు, లేదు. కానీ నాకు నాకు దశ నిర్దేశం కావాలి, నాకు శక్తి కావాలి, నేను ఈ మాయలో పడకుండా, లేదా నేనే చేశానన్న భావన. హరే కృష్ణ. సో ఆ విధంగా బ్రహ్మ ఆ విధంగా బ్రహ్మ భగవుడు యొక్క దశానిర్దేశం కోసం ఆయన పరితపిస్తా ఉన్నాడు. సో ఇంకా క్రమంగా చూస్తే ఇప్పుడు భగవతుడు ఆయన చేసిన విన్నపాలకి, ఆయన చేసిన ప్రార్థనలకి భగవతుడు ఇప్పుడు ప్రతిస్పందిస్తున్నాడు అనమాట. ఎవరు ప్రతిస్పందిస్తున్నాడో చూద్దాం. తపస్సు మరియు భక్తితో ప్రతిదాన్ని నా సంబంధంలో చూడు. తపస్సు మరియు భక్తితో నువ్వు అంటే నాకు అడిగాడు కదా బ్రహ్మ చెప్పాడు కదా అయినా నేను ఎక్కడ కూడా నేను మాయలో పడకూడదు, ఎక్కడ కూడా నేను చేస్తాననే భావన అసలు ఉండకూడదు అనే దయచేసి నన్ను ఎప్పుడు నన్ను కాపాడు అని చెప్పేసి బ్రహ్మ నాకు ప్రార్థించాడు కదా. సో దానికి భగవంతుడు సమాధానం ఇస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూద్దాం. ఆందోళన మరియు తలదడాల్సిన అవసరం లేదు, నువ్వు కోరుకున్న సృష్టి శక్తి నేను ప్రసాదించేశాను. నువ్వు ఇంకా నువ్వు అంత భయపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు బ్రహ్మ, తలదడాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన శక్తి ఎప్పుడైతే నీ తపస్సును చూశానో, లేదా నీ ఆతృత నేను కూడా సేవ చేయాలి నీలో, అంటే నిన్ను తృప్తిపరచడానికి, నన్ను తృప్తిపరచడానికి నువ్వు చేసేటువంటి నువ్వు పడేటువంటి తపన చూసి నేను వెంటనే ఆ శక్తి నీకు ఇచ్చేశాను, నువ్వు ఇంకా ఆందోళన తలదిద్దాల్సిన అవసరం లేదు అని చెప్పి భగవంతుడు ముఖ్యంగా గర్భదక్ష విష్ణు బ్రహ్మ చెప్తున్నాడు అనమాట. తపస్సు విద్య ఉన్న వారికి తప్పక నా అనుగ్రహం లభిస్తుంది, నీ హృదయంలో సృష్టిని నిర్మాణానికి గల తెలివితేటలు నీకు వస్తాయి. తపస్సు మరియు విద్య ఉన్నవారికి, తపస్సు మరియు విద్య ఉన్న వారికి ఏం జరుగుతుంది, తప్పక నా అనుగ్రహం ఉంటుంది. నీ హృదయంలో సృష్టికి నిర్మాణం కావాల్సిన తెలివితేటలు కూడా ఆటోమేటిక్ గా వస్తాయి, ఎందుకంటే నా అనుగ్రహం ఉంది కదా, కాబట్టి ఆ తెలివితేటలు కూడా వస్తాయి. భక్తియుత సేవ భాగంలో ఈ కార్యములను నిర్వహించినట్లయితే నా అన్ని చూస్తావు, అన్నిటిలోనూ నన్ను చూస్తావు, అంటే నన్ను అన్నిట్లోనూ చూస్తావు, నన్ను అన్నిట్లో చూస్తావు, అన్నిటినీ నాలో చూస్తావు. అంటే ఏది సేవాభావంతో చేస్తే ఈ సృష్టి నిర్మాణము, ద్వితీయ సృష్టి నిర్మాణము నువ్వు గాని నా భక్తియుత సేవాభావంలో కానీ చేసినట్లయితే అప్పుడు నువ్వు నన్ను ప్రతిదాన్ని నన్ను చూడగలుగుతావు, ప్రతిదాన్ని నాలో చూడగలుగుతావు. అంటే అర్థం ఏంటి, ఇదంతా కూడా ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం మీద నడుస్తుంది, నాదేమి లేదు ఇక్కడ, నేనేమి చేయడం లేదనే భావన మనకు వస్తుంది అనమాట. ఇది మనం కూడా అప్లై చేసుకోవచ్చింది. మనకు ఒక సేవ ఇచ్చారు, లేదా మన ఒక పని చేయమని చెప్పారు, అది భక్తిలోని ఒక అంశమే అది కూడా. మనకి ఇచ్చిన సేవని మనం ఇదే భావనలో కానీ చూసినట్లయితే ఏది ఇదంతా కూడా కృష్ణుడిది, ఇదంతా కృష్ణుడిలో ఉంది, ఇదంతా కృష్ణుడిది, ఆయన అనుగ్రహం వల్ల నాకు ఈరోజు ఈ సేవ దొరికింది, ఆయన ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాల వల్లనే నేను దాన్ని ఎంతో కొంత సమర్థవంతంగా నేను చేయగలుగుతున్నాను అని అంటే మాత్రం మనం ఏం చేసినా మనం ఎటువంటి మాయలో మనం పడము, నేనే చేస్తున్నటువంటి అహంకారం అహంభావం మనలో ఎంటర్ అనమాట. కృష్ణుడు చెప్తున్నాడు నన్ను అన్నిట్లో చూడడము, లేదా నేను అన్నిట్లో ఉన్నాననేటువంటి భావన ఉన్నట్లయితే ఎప్పటికీ నీకు అప్పుడు నీకు ఈ ఈ సృష్టి నీది అని, లేదా నువ్వు అనుభవించడానికి వచ్చావనే భావన నీకు అసలు రాదు అని చెప్పి కృష్ణుడు ఇక్కడ గర్భదక్షాయ విష్ణు అంటే కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఒక విధంగా భౌతిక భావన గుణాల ప్రభావం నుండి బయటపడినప్పుడు నీ స్వరూపం తెలుసుకొని నాతో సంబంధం పొందుతావు, అదే దాస్య రస సఖ్య ఆ రసం అన్నావు. ఎప్పుడైతే నువ్వు భౌతిక భావం నుంచి గుణాల ప్రభావం నుంచి నువ్వు బయటపడినప్పుడు నీ స్వరూపం తెలుసుకొని నాతో సంబంధం పొందుతావు. ఎందుకంటే భౌతిక భావన గుణాల ప్రభావం ఉన్నంత వరకు ఏం జరుగుతుంది, నేను ఈ కుటుంబ వ్యక్తిని, లేకపోతే నేను పలానా కులము, నేను పలానా వ్యక్తిని అని ఈ విధ ఇటు ఈ ఇటువంటి భావంలో ఉంటాం అనమాట. అప్పుడు మన స్వరూపం మనకు తెలియదు. అప్పుడు ఎప్పుడైతే విడిపోతాయో మన నుంచి, అప్పుడు మన స్వరూపం అర్థమవుతుంది. ఏంటి ఆ స్వరూపము? మన కృష్ణేర నిత్యదాస్, నేను కృష్ణుడి యొక్క శాశ్వత దాసుడిని అనే పాయింట్ మనకు అర్థమవుతుంది అనమాట. సో ఆ విధంగా భగవంతుడు బ్రహ్మకి విషయం చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క దయ ప్లస్ ఆయన వరం, ఇది మనం ఇప్పుడు చూడగలుగుతాం. ఇప్పుడు బ్రహ్మ స్వయంగా దాన్ని గమనిస్తున్నాడు, ఆయన దాన్ని భగవంతుడి దయని చూడగలుగుతున్నాడు, ఆ వరాన్ని పొందగలుగుతున్నాడు అనమాట బ్రహ్మ. జీవులను వృద్ధి చేసే సేవా కోరిక నీకు బలంగా ఉన్న కారణంగా నీవు ఎప్పటికీ సేవ కోల్పోవు, నా కృప నీ మీద ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది. ఎస్, నీకు బలంగా కోరిక ఉంది. ఏమని? నేను ఈ సృష్టిని తయారు చేయాలని బలంగా నీ కోరిక ఉంది. బట్ ఆ సృష్టి చేయాలన్నటువంటి ఆదేశం ఎవరిది? నాది. సో కృష్ణుడు అన్నాడు, ఆ ఆదేశము నాది కాదు, నా ఆదేశాన్ని నువ్వు బలంగా తీసుకుంటున్నావు కాబట్టి ఆ సేవా కోరికని ఎట్లయినా నిర్వర్తించాలనేటువంటి తపనలో నువ్వు ఉన్నావు కాబట్టి ఎప్పటికీ నువ్వు నా సేవను నువ్వు కోల్పోవు, అలాగే నా కృప నీ మీద పెరుగుతూనే ఉంటుంది. దయచేసి ఇవన్నీ కూడా మన వైపు నుంచి ఆలోచించండి. సో అంటే మనం నిజంగా భగవంతుడు సేవ కోల్పోకూడదు అనుకుంటే, ఆయన ఆయన కృప మన మీద ఎప్పటికీ పెరుగుతూనే ఉండాలి అంటే, ఆయన దశానిర్దేశాలని లేదా ఆయన ఆదేశాలని మనం చాలా బలంగా తీవ్రంగా తీసుకువెళ్తే మాత్రం ఎప్పటికీ ఆ సేవ మన నుంచి పోదు, లేదా ఆయన కృప మన మీద ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. నీ మనసు నా మీద నిమగ్నమైంది కావున సృష్టి చేసే కార్యముల్లో ఉన్నప్పటికీ రజోగుణం నిన్ను బంధించలేదు. సో నీ మనసు నా మీదే ఉంది కావున సృష్టి చేసే క్రమంలో నిన్ను ఎప్పుడు రజోగుణం నిన్ను బంధింపలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూడండి, మనల్ని రజోతమో గుణం మనల్ని విపరీతంగా మనల్ని బంధించున్నాయి మనల్ని. ఎందుకంటే మన మనసు ఆయన మీద నిమగ్నం అవడం లేదు, నిమగ్నంగా లేదు కాబట్టి రజోగుణం మనల్ని బంధించేస్తుంది. కానీ కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నాడు బ్రహ్మతో, నీ మనసు నా మీద ఉంది కాబట్టి ఈ గుణ ప్రభావాలు నేను ఏమీ చేయలేవు అంటున్నాడు. నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టమైనప్పటికీ నువ్వు నా దివ్య స్వరూపాన్ని అర్థం చేసుకున్నావు. ఎప్పుడైతే నా కోసం పద్మ కాండంలో నువ్వు వెతుకుతున్నావో, నిన్ను విజయవంతుణ్ణి చేయడానికి నేను నీ హృదయంలో వ్యక్తమయ్యాను. నువ్వు ఎప్పుడైతే నా కోసం పరితపించే వెతుకుతున్నావో, అప్పుడే నేను నీ హృదయంలోకి వచ్చి నేను విజయవంతుని చేసేసాను. నేను అంటే నువ్వు చేయబోయే కార్యానికి కావలసినటువంటి శక్తిని నేను ఇచ్చేసాను. సో కృష్ణుడు అదే గర్భదక్షాయ విష్ణు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. సో నా దివ్య రూపమును ఆకారమును నువ్వు వర్ణించిన తీరు నన్ను ఎంతో తృప్తినిచ్చింది. సో నన్ను వర్ణించిన విధానం ప్లస్ నాకు రూపం ఉంది, ఆకారం ఉంది, నువ్వు బలంగా నమ్మేవు. నువ్వు అదే బ్రహ్మన్ కన్నా పరమాత్మ కన్నా నువ్వు నీకు భగవాన్ పట్లనే నీకు విపరీతమైనటువంటి ఆసక్తి పెరిగింది, ఇష్టం పెరిగింది కాబట్టి నేను ఎంతో తృప్తి పడ్డాను. ఎందుకంటే నన్ను నువ్వు నిరాకారంతో పోల్చలేదు, లేదా పరమాత్మ నన్ను పోల్చలా, నన్ను వ్యక్తిగతంగా వ్యక్తిత్వంగా నన్ను చూసావు, నన్ను రూపంగా నువ్వు నన్ను గమనించావు కాబట్టి అది నన్ను ఎంతో నాకు తృప్తి కలిగించింది అని చెప్పిన కృష్ణుడు. సో ఫలశ్రుతి ఏంటంటే, ఏవైతే నిన్ను నన్ను ఈ విధంగా నీలాగా ప్రార్థిస్తారో, సారీ ఇక్కడ ఎవరైతే అని ఉండాలి, ఏవైతే అని ఉండాలి, ఎవరైతే నన్ను ఈ విధంగా నీలాగా ప్రార్థిస్తారో వారి కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను అని చెప్పి కృష్ణుడు మనకు ఫలశ్రుతిస్తాడు అనమాట. అంటే ఎవరైతే ఇప్పుడు మనం విన్నాం కదా బ్రహ్మ ఏ విధంగా ప్రార్థించాడు, ఏ విధంగా ప్రార్థనలు ఇచ్చాడు చూసాం కదా, అది విన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ కష్టాల కృష్ణుడు తీరుస్తాడంట ఫలశ్రుతి. అంటే మనం విన్నదానికి భగవంతుడు మనకు ఒక ఫలం ఇస్తున్నాడు అనమాట మనకి ఇక్కడ. సో అందరికన్నా ప్రియమైన మరి అన్నిటి ద్వారా తృప్తి పడవలసిన వాడిని నేనే అని చెప్పి కృష్ణుడు అంటాడు అనమాట ఇక్కడ. అందరికన్నా ప్రియమైన వాడిని నేనే అవ్వాలి, అన్నిటి ద్వారా తృప్తి పడవలసిన వాడిని కూడా నేనే అని చెప్పి సో విష్ణు సారీ గర్భదక్ష విష్ణు చెప్తున్నాడు అనమాట. పుణ్యకార్యాలు, తపస్సులు, యజ్ఞాలు, దానాలు వీటన్నిటి ఉద్దేశం నన్ను తృప్తిపరచడమే. ఏం చేయను, ఏదైనా చేసుకోండి, కానీ ఉద్దేశం ఏమై ఉండాలి? నన్ను తృప్తిపరచడం కోసం అయి ఉండాలి. ఏదో దేవతను తృప్తిపరచడమో, లేదా మన కోరికల కోసం మనం అవన్నీ చేయడమో, లేదా పేరు ప్రఖ్యాతల కోసం ఇంకో దానికోసం చేయడము, వాటి వాటి గురించి కాదనమాట. ఇవన్నీ చేయడానికి లేదా వేరే వాళ్ళకి నేను బ్రహ్మాండంగా ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నానో, వేరే వాళ్ళతో పోలికల కోసం కాదనమాట మనం చేయాల్సింది. ఇవన్నీ ఉద్దేశం ఏంటి? నన్ను తృప్తిపరచగలగాలి. నేను పరమాత్మగా మార్గనిర్దేశునిగా అందరికన్నా అన్నిటికన్నా ప్రియమైన వాడిని, నాతో మాత్రమే సంబంధం ఉండాలి. సో నిన్నే మనం భగవద్గీత క్లాస్ మనం చెప్పుకున్నాం, నాతో మాత్రమే సంబంధం ఉండాలి, నన్ను మాత్రమే అన్నిట్లో చూస్తూ ఉండాలి, నేనే యజమాని అనేటువంటి విషయాన్ని ప్రతి క్షణం గుర్తు పెట్టుకో ఉంటే గనక, సో అతనికి ఏ రోజు మాయలో పడ్డన్నమాట, ఏ రోజు తాను బంధకంలో ఇరుక్కోడు, ఏ రోజు హక్కుగా భావించి అనవసరమైనటువంటి దుఃఖానికి లోనుగాడన్నమాట. నా ఆదేశాలను అనుసరిస్తూ నీవు జీవులను ఎప్పటిలాగే నువ్వు సృష్టించవచ్చు. సో నా ఆదేశాలను నువ్వు వింటూ ఇది అనుసరిస్తూ ఎప్పటిలాగే నువ్వు జీవులు సృష్టించుకోయి ఉంటావు. బ్రహ్మను ఆదేశించిన తర్వాత భగవంతుడు నిష్క్రమించాడు. సో హోల్ పిక్చర్ గా మనం తీసుకుంటే గనక, సో బ్రహ్మ విసర్గ జరగాలి కాబట్టి గర్భదక్షాయ విష్ణు తన నాభిలో నుంచి బ్రహ్మ కమలం నుంచి బ్రహ్మస్తాడు. తన చుట్టూ చీకటి, నేను ఎవరిని, అసలు ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎందుకు వచ్చాను, నేనేం చేయాల్సిన కార్యం ఏంటి ఏమో తెలియలేదు. సో మొత్తానికి అన్ని వైపులు ఎదుగుతాడు, నాలుగు దిక్కులు వెతుకుతాడు కాబట్టి నాలుగు తలలు వస్తాయి అతనికి. తర్వాత దానికి కాండంలోకి వెళ్తాడు, చూస్తాడు ఎవరు కనబడరు. అల్టిమేట్ తన తపస్సులో దిగుతాడు, కొన్ని వేల సంవత్సరాల తపస్సులో దిగుతాడు. దిగిన తర్వాత తనకి గర్భక్షయ విష్ణు దర్శనం జరుగుతుంది. సో దర్శనం జరిగిన తర్వాత ఆయన యొక్క అందాన్ని వర్ణిస్తాడు, రూపాన్ని వర్ణిస్తాడు. రూపాన్ని వర్ణించిన తర్వాత, అయ్యా నేను విసర్గ చేయాల్సినట్టు నాకు శక్తి సామర్థ్యం నా దగ్గర లేవు, అది నువ్వే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ప్రార్థిస్తాడు. పైగా రెండోది విన్నపాలు చేస్తాడు. ఆ సృష్టి చేసే క్రమంలో ఎక్కడ నేను మాయలో పడచ్చు, నేనే చేస్తున్నటువంటి అహంకారం అలా రావచ్చు, వాటి నుంచి నువ్వే నన్ను కాపాడాలి అని అంటాడు. సో అవన్నీ విన్నటువంటి భగవంతుడు, నేను నువ్వు ఎప్పుడైతే నా కోసం నువ్వు తీవ్ర తపస్సులు చేసావో, సో నన్ను వర్ణించావు అద్భుతంగా, నన్ను వర్ణించి అక్కడనే తృప్తి పడిపోయాను, నీకు కావలసినటువంటి శక్తి నేను ఎప్పుడో ఇచ్చేసాను, కాబట్టి నువ్వు అన్నిట్లోనూ నన్ను, నేను అన్నిట్లోనూ నన్ను చూడగలిగితే నువ్వు ఎప్పటికి కూడా మాయలో పడవు, కాబట్టి నువ్వు స్వేచ్ఛగా ఇప్పుడు జీవులు సృష్టించడానికి కావలసినటువంటి విషయాన్ని లేదా శక్తిని నువ్వు ఇంకా ప్రదర్శించుకోవచ్చు అని చెప్పి భగవంతుడు ఇట్లా ఆదేశించి నిష్క్రమించాడు అనమాట. సో ఆ విధంగా మనం ఈ మూడో స్కంధం సో 9వ అధ్యాయాన్ని కంప్లీట్ చేసామన్నమాట. సో మీకు ఎవరికైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. శ్రీల ప్రభుపాదకి జయ్, అనంత కోటి వైష్ణవులందరికీ జయ్, యుగ ధర్మ హరినామ సంకీర్తనకి గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జయ్. గౌర్ మేము